ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
శ్రీసాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తి చేత అన్ని దేశాలకు శాంతి సుఖములను అందిస్తూ వచ్చింది. కనుకనే నాటికీ నేటికీ లోకా సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క ఆదర్శము. యోగభూమి త్యాగభూమి అయిన భరతఖండంలో పుట్టిన మనం అన్నం కోసం కాదు ఆదర్శం కోసం జీవించాలి, జీవనోపాధి కోసం కాదు జీవిత పరమావధి కోసం జీవించాలి. ఇలా భగవాన్ బాబావారు ప్రతి ఒక్కరూ స్వీకరించవలసిన ఆదర్శం గురించి వారి ఉపన్యాసాలలో అనేకమార్లు బోధించారు. ఈ భరతఖండంలో జన్మించిన అవతార మూర్తులు, ఎందరో మహనీయులు, భరతమాత ముద్దుబిడ్డలు మానవతా విలువలను, సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక అంశాలను ఆచరించి ఆదర్శాన్ని అందించటం చేతనే భారతదేశానికి ఇంతటి మహోన్నతమైన స్థానం లభించిందని చెప్పవచ్చు. మరి మన జీవితంలో అటువంటి ముఖ్యమైన ఆదర్శం ఆచరణ అన్న అంశంపై ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో స్వామి చిరకాల భక్తులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారితో జరిగిన సంభాషణను ఇప్పుడు విందాం.
సాయిరాం విఎస్ఆర్ మూర్తి గారు.
సాయిరాం.
ఆదర్శం గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆదర్శం ఒక జీవన లక్ష్యం, జీవన గుణం, ఒక జీవన గమ్యం అని వింటూ ఉంటాం. అసలు ఆదర్శం అంటే ఒక పూర్తి అర్థాన్ని మాకు అందిస్తారా?
తప్పకుండా. ఆదర్శం అంటే ఏ కదలిక, ఏ మెదలిక, ఏ ఊహ, ఏ భావన, ఏ చేతన మరొక వ్యక్తికి ఉదాహరణప్రాయమవుతుందో, దేని వలన సమాజం యొక్క గతి రుజుమార్గంలో వెళుతుందో, అన్నింటికంటే ముందు ఏ భావన వలన మానవుడు పరితృప్తుడై ఉండగలడో, తృప్తిలో నుంచి ఒక ఆనందాన్ని ఎలా పొందగలడో, ఏ ఆనందం ద్వారా ఒక దివ్యమైన జీవనాన్ని సృష్టించుకోగలడో దానికి మూలాధారమైనటువంటిది ఫౌండేషన్, సబ్స్ట్రేటం అంటామే, అది ఆదర్శం. ఆదర్శం అనేటువంటిది లక్ష్య గమ్య గుణాలతో పాటుగా ఆదర్శం ఒక ధర్మం. ధర్మం ఒక హైపోథీసిస్ అయినట్లయితే ఆదర్శం దానికి బలాన్ని ఇచ్చేది. ఆ ధర్మాచరణ కోసమే అవతారమూర్తులు ఈ ప్రపంచంలోకి వస్తారు. ఆదర్శప్రాయమైన జీవితం అంటే అందరూ అనుసరించదగిన జీవన విధానం, అందరినీ ఉత్తేజపరిచేటువంటి జీవన విధానం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాజిటివిటీ, ఇవాళ భాషలో ఏదైతే ఉన్నదో ఆ పాజిటివిటీ ఆదర్శప్రాయం. అది మీకైనా నాకైనా ఎవరికైనా ఎందరికైనా ఒకటే గనక ఆదర్శము అంటే అనుసరణీయమైనది, అనుసరించదగినది, అనుసరిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుగ్రహించేది, ఇది ఆదర్శం అంతే.
అయితే యువతికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి, సరే అనుసరించదగింది అని చెప్పారు కదా, నేను ఇలానే ఎందుకు అనుసరించాలి, అసలు మనిషికి ఆదర్శం ఎందుకు ఉండాలి అని అడగవచ్చు. దానికి మీరేమంటారు?
ఆదర్శం ఉండాలి. ఎందుకంటే ఆదర్శం గనక లేకపోతే, ఉదాహరణకు ఒక పశువు ఉంది, పశువుని మేతకు వదిలేటప్పుడు ఆ ఇంటి యజమాని దాన్ని పలుపుతాడు, విప్పదీసి దాన్ని బయటకు పంపిస్తాడు, పొలానికి వెళుతుంది, స్వేచ్ఛగా మేసి వస్తుంది. రాగానే మన ఆవేగదాన్ని ఆయన వదిలిపెట్టాడు, దాన్ని మళ్లీ పలుపుతాడు, తగిలించి కట్టుకొయ్యకి కట్టేసి ఉంచుతాడు. ఆదర్శం అది. ఇది మనస్సు కదా. ప్రపంచంలో ఉన్న అన్ని ఆకర్షణలు, అన్ని భోగాలు అన్నీ మనకు కావాలి అని కోరుకుంటూ ఉంటుంది మనస్సు లక్షణం అది. కాబట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి, ఆలోచన కలిగిన వ్యక్తి తనకున్నటువంటి స్వీయ విచక్షణాధికారంతో ఇది నాకు అవసరమా, ఇది నాకు కావాలా వద్దా, మంచా చెడా, ఇది పొందితే నాకేమిటి, పొందకపోతే నాకొచ్చే నష్టమేమిటి, విచారణ చేసుకుని ఆ విచక్షణని పూర్ణంగా వినియోగించటానికి ఒక రూపం గనక ఇవ్వాలి అంటే దాని పేరు ఆదర్శం. ఆదర్శ మానవుడు ఏం చేస్తాడంటే ఆదర్శాలు మనఃపూర్వకంగా అన్ని సందర్భాలలో అన్ని సన్నివేశాలలో అనుకుంటూనే ఉంటాడు. ఏ మరుపాటున కూడా తన ఆదర్శాన్ని తాను వదిలిపెట్టడు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని తన ఆదర్శాన్ని మాత్రం వదిలిపెట్టడు. అంటే ఏమిటి, ఏది రాని ఏది పోని, ఏది పొందు ఏది పోగొట్టుకో, ఎట్లాన్నా ఉండు, నీ ఆదర్శాన్ని మాత్రం జారవిడుచుకోకు. ఆదర్శం ఒక అద్భుతమైనటువంటి మానసిక స్థితి. ఐడియలిజం ఈజ్ అ స్టేట్ ఆఫ్ ప్యూర్ మైండ్. దాని నుంచి ప్యూర్ థాట్స్ వస్తాయి, ప్యూర్ థాట్స్ లో నుంచి ప్యూర్ యాక్షన్స్ వస్తాయి, ప్యూర్ యాక్షన్స్ లో నుంచి పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అందువల్ల ఆదర్శం ప్రాతిపదిక, అదే ఫౌండేషన్.
అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆదర్శాల గురించి స్కూల్లో పాఠాలు, కథలు, నీతి కథలు చెప్తూ ఉంటాం. అవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ నిజానికి ఆచరించడం సాధ్యమా అని అనిపిస్తూ ఉంటుంది యువతకి. ఏమంటారు?
పైకి చూస్తే చెప్పుట సులభము, చేయుట కష్టము అన్నారు స్వామి.
అవును,
కష్టమని వదిలిపెడతామా? కష్టపడైనా సాధించాలి కదా. మనకు కావలసిన డిగ్రీలు కష్టపడి సాధించాం కదా, మనకు కావలసిన ఉద్యోగం కష్టపడే మనం పొందాం కదా, సుఖాలన్నీ కష్టపడే పొందుతున్నాం కదా, కష్టాన్ని మర్చిపోతున్నాం కదా, మరి ఆదర్శం సాధించలేమా? అంటే ఆదర్శం కూడా కష్టపడి సాధించుకోవాలి, ఇష్టపడి సాధించుకోవాలి, నిష్ఠతో జీవితాన్ని గడపాలి. ఖచ్చితంగా ఐడియలిజం అనేటువంటిది కేవలం ఒక ఊహ కాదు, ఒక భావన కాదు, కేవలం మానసిక స్థాయిలో ఆగిపోయేది కాదు, భౌతిక స్థాయిని నడిపించేటువంటి ఒక ప్రొపెల్లింగ్ ఫోర్స్ అంటాం, చోదక శక్తి అదే, ప్రేరణ అదే. కారణాలు వేరుండొచ్చు, ప్రేరణ అదే. ఈ మంచి పని చేయి, ఈ దానం చేయి, ఈ ధర్మం చేయి, ఈ ఉపకారం చేయి, హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్, లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఇవన్నీ ఆదర్శాలు. ఈ ఆదర్శంలో నుంచే మానవుడి యొక్క ఉన్నతి, తద్వారా కుటుంబ సౌభాగ్యం, తద్వారా సమాజ శ్రేయస్సు, తద్వారా దేశ గౌరవం అన్ని ఏర్పడతాయి గనక ఆదర్శ మానవుడు ఆదర్శ భావాలతో ఉండాలి. అవి ఖచ్చితంగా సాధించతగినవి, సాధించగలిగినవి, సాధించవలసినవి. అది
అయితే ఈ ఆదర్శాలను సాధించాలి అంటే దానికి ముందు మనం చేయాల్సింది ఆచరణ. ఆచరణ మార్గంలో మనం ఖచ్చితంగా పయనించాలి.
అవును,
అప్పుడే ఆదర్శాన్ని మనం చేరుకోగలుగుతాం.
అవును,
అలా సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారి గురించి మనం చెప్పుకొని మార్గదర్శకంగా తీసుకొని నిజంగా మనం పాటించగలమా?
ఉన్నారు. మానవ జాతి చరిత్రలో మహనీయులు ఎందరో ఉన్నారు, ఆదర్శమూర్తులు. వాళ్ల వ్యక్తిగత సుఖాలు వాళ్లు త్యాగం చేసేశారు. వాళ్లకొచ్చిన కష్టాన్ని, ఇతరుల కష్టాన్ని సమంగా భావించారు. నిజానికి ఇతరుల కష్టానికి పెద్దపీట వేసి వాడు కష్టం నుంచి ఎంత తొందరగా బయటపడతాడా, పడేయగలవా, నా వంతు నేనేం చేయగలను, నేనిది వదులుకుంటే వాడికి ఆనందం కలుగుతుందేమో అనే ఆలోచనలతో ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన వాళ్లు మహాత్ములు చాలా మంది ఉన్నారు. చారిత్రాత్మకంగా ఉన్నారు, పురాణకాలం నుంచి ఉన్నారు. పురాణకాలంలో మనం గనక ఆలోచించినట్లయితే ఆదర్శ మానవుడు ఎవరు అంటే నా దృష్టిలో శ్రీరామచంద్రుడు ఆదర్శ మానవుడు. ఆయన దేవుడైన లోకమెంతా అంటే కాదు, నన్ను అట్లా అనొద్దన్నాడు ఆయన. నే దశరథ రాజకుమారుడిగా వచ్చా, నన్ను అట్లాగే ఉండనివ్వండి. మానవుడు పడే అన్ని కష్టాలు ఎలా ఓర్చుకోవాలో నేను ఓర్చుకోగలను. నన్ను దేవుణ్ణి చేసే దూరం పెట్టకండి, నేను మానవుణ్ణి. వాల్మీకి రామాయణం అంతా అదే చెప్తుంది. అంటే ఏమిటి, ఆదర్శాన్ని ఆచరణాత్మకం ఎలా చేయాలో చెప్పటానికి వచ్చినటువంటి అవతారమూర్తి ఎవరంటే శ్రీరామచంద్రుడు. అందుకనే ఆయన పూర్ణావతార ప్రప్రథమ పూర్ణావతారం ఏది, 22 విష్ణు అవతారాల్లో 7వ సంఖ్యలో ఉన్నటువంటి అవతారం రామావతారం. ఆ రాముడు రమయతి ఇతి రామః, రామ అనే శబ్దం వినగానే ఒళ్ళు పొంగిపోతుంది. ఎందుకని, ఆ రాముణ్ణి చూశామా? ఆ రాముణ్ణి ఎప్పుడన్నా మన కంటితో చూడలేదే. కానీ రామ అనగానే ఒక హాయి, ఒక భద్రత. అందుకని ఆయన రామచంద్రుడు ఎంతో రామభద్రుడు కూడా. ఆయన భద్రతని ఇచ్చాడు, అష్యూరెన్స్ ఇచ్చాడు, నేనున్నా మీకేం భయం లేదన్నాడు. ఎట్లా అనగలిగాడు అంటే ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఆయన వచ్చాడు ఇక్కడికి. అంటే మనబోటి వాళ్లందరం, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం ప్రారంభమై 5478 ఏళ్లు అయిపోయినాయి, అయినా ఇంకా రాముడు మనకు ఆరాధ్య దైవం. ఆదర్శప్రాయం, ఆ ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఆయన ఎలా గడిపారో జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 8 ఏళ్లు వయస్సు రాలే ఇంకా ఆయనకి. మామూలుగా ఆ రోజుల్లో యువరాజు కావలసినటువంటి వాడు రథం ఎక్కి నగర ప్రవేశం చేసి, అంటే అంతఃపురాన్ని వదిలిపెట్టి నగరాన్ని చూసి రావాలి. అంటే నగరాన్ని చూస్తే తాను పాలించబోయేటువంటి రాజ్యం ఎలా ఉంటుందో అర్థం కావాలి, వాళ్ల దృష్టి అది. ఆయన అలాగే వెళ్లాడు, రథం ఎక్కి వెళ్లాడు. ఎవరో రథం తోలారు, ఆయన కూర్చున్నాడు. 8 ఏళ్ల పిల్లవాడు తిరిగి తిరిగి వచ్చి అంతఃపురంలో కూర్చున్నాడు. ఎక్కడన్నా మన పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్లి తమ ఊరు దాటి ఇంకోటి కొత్త చూసేస్తే కథలు కథలుగా దొంతరలు దొంతరలుగా చెప్తారు. కానీ రాముడు నిశ్శబ్దంగా ఉన్నాడు, స్తబ్దంగా ఉన్నాడు, వైక్లభ్యంలో ఉన్నాడు, విషాద భూమికలో ఉన్నాడు. ఇదేమిటి, 8 ఏళ్ల పిల్లవాడికి ఆనందం కలిగించాలి ఈ ప్రపంచం. వశిష్ఠుల వారి అదే సమయానికి వచ్చారు, చూశారు రాముడు ఇలా ఉన్నాడేమిటి, ఖిన్నుడై ఉన్నాడేమిటి అనుకున్నాడు. ఏమిటి రామా అన్నాడు. రాముల వారు అన్నాడు, ఈ ప్రపంచమంతా నాకు దుఃఖారామమై తోస్తున్నది అన్నాడు. శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, అంతా దుఃఖమే కనిపిస్తున్నది అన్నాడు. తర్వాత కాలంలో బుద్ధుడు కూడా అదే అన్నాడు. కాని రాముడు బుద్ధుడి కంటే పూర్వరూపం కాబట్టి అనగానే వశిష్ఠుల వారికి భయం వేసింది. రావణ సంహారం చేయవలసిన రాముడే ఈ చిన్న చిన్న వాటికి అదిరి బెదిరి కదిలిపోతే అవతారం పూర్తయ్యేదెట్లా అనుకుని రాముడు బాలుడుగా ఉన్న రాముడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. 36,000 శ్లోకాలు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. అదే యోగ వాసిష్టం. అంటే జ్ఞానబుద్ధి, స్థిమిత బుద్ధి, మనస్సు యొక్క మూలాలు, మనస్సు యొక్క గతులు, అది అనేక సందర్భాలలో ఎట్లా ప్రవర్తిల్లుతుంది, దాని ఆ పోకడలు ఎలా ఉంటాయి, అన్ని యోగవాసిష్టంలో మాట్లాడుకున్నారు. అదే స్వామి మనసు మర్మము అని మనకు చెప్పారు. మనస్సు యొక్క మర్మం తెలిస్తే సుఖమేంటో దుఃఖమేంటో తెలుస్తుంది. రాముడికి తెలియలేదు గనక, మానవుడిగా ఉండటానికి వచ్చాడుగా, ఇంకా పాపం తెలియలే, చిన్నవాడు గనక కనిపిస్తున్నదంతా దుఃఖమేననుకున్నాడు. చూడగలిగిన నేర్పరితనం ఉంటే అదే దుఃఖం మనకు సుఖంగా కనిపిస్తుంది. మనకి భోగం యోగం, యోగికి యోగమే భోగం కదా. కాబట్టి పెర్సెప్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ లైఫ్. ఈ ప్రాతిపదిక మీద శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపటం ప్రారంభించాడు. ముగ్గురు తల్లుల మధ్య పెరిగాడు ఆయన. కౌసల్య సత్వగుణం, సుమిత్ర రజోగుణం, కైక తమోగుణం ముగ్గురు. ఈ ఇంటి యజమాని ఎవరు అంటే 10 ఇంద్రియాలను ఏకకాలంలో నడపగలిగిన దశరథ మహారాజు, మధ్యలో గుణాతీతుడైనటువంటి పరమాత్మ రాముడు. ఇది సంకేతార్థం. దీనిలో గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పైపై అర్థంగా కాకుండా లోపలికి వెళ్లి చూడగలిగినట్లయితే ఆదర్శం ఎక్కడ ప్రారంభమంటే కేవలం సత్సంతానాన్ని పొందాలి అని దశరథ మహారాజు ముగ్గురు భార్యల్ని ఆయన వివాహం చేసుకున్నాడు. ముగ్గురికి పాయసమిచ్చాడు. ఎవరికీ ఏ లోటు చేయలే ఆయన. ఆయన లక్ష్యం ఏమిటంటే ఇక్ష్వాకు వంశానికి ఒక అంకురం కావాలి, ఒక ఉత్తరాధికారి, ఒక వారసుడు కావాలి. సత్సంతానం కోసం ఆయన వైవాహిక జీవితాన్ని కూడా తనకంటే ముందున్నటువంటి రాజుల కంటే భిన్నంగా బహుపత్నీవ్రతుడైనాడు ఆయన. అది ఆయన లక్షణం కాదు. ఆయన లక్ష్యమూ అది కాదు. లక్ష్యం ఏంటంటే మంచి కొడుకుని కనాలి, సంతానాన్ని బడయాలి. ఈ ఇన్ని ఆదర్శాల మధ్య వశిష్ఠుల వారు జ్ఞానమూర్తి. కైక రాముడికి బాణాలు ఎలా వెయ్యాలో నేర్పింది. సుమిత్ర ప్రేమ అంటే నేర్పింది. కౌసల్యాదేవి ఆనందం అంటే ఏమిటో నేర్పింది. ముగ్గురు తల్లులు ఉగుపాలతో రాముడిని ఎలా పెంచుకుంటూ వచ్చారు. ఈ రాముడు ఆనందస్వరూపుడు, ఆనందమయుడు గనక అవతారమూర్తి మన దృష్టిలో. ఆయన్నే మానవుడిని అన్నాడు. ఆయన భావం ఎట్లా ఉన్నా భగవంతుడు ఎప్పుడూ నేను భగవంతుడని చెప్పడుగా. మనం ఆయన భగవంతుడని అంగీకరించిన తర్వాత చెప్పకుండా ఉండకూడదు కదా. కాబట్టి ఆ ధోరణిలో శ్రీరామచంద్రుడు పెరిగాడు గనక 12 ఏళ్లు రాగానే విశ్వామిత్రుల వారు వచ్చారు. లోకానికి మనం ఎంత విద్య నేర్చుకున్నా క్లాస్ రూంలో ప్రాక్టికల్స్ కూడా చాలా అవసరం. ఆ ప్రాక్టికల్స్ నేర్పే గురువుడు కావాలి. వశిష్ఠుల వారు బోధ గురువు అయితే, ఆచార్యత్వాన్ని పొందినవాడైతే లోకంలోకి తీసుకెళ్లి ఆచరణగా దాన్ని మార్చినటువంటి గురువు ఎవరంటే విశ్వామిత్రుడు. ఇద్దరు పిల్లలు గనక, ఆకలి దప్పులుంటాయి గనక, నిద్ర కావాలి గనక, అతిబల మహావిద్యలు నేర్పి అస్త్రశస్త్రాలని అనుసంధానం ప్రయోగం చేసేటువంటి ఒక ప్రాక్టికల్ నాలెడ్జినిచ్చాడు విశ్వామిత్రుడు. కాబట్టి ఈ రాముడు ఆదర్శాలు అప్పటి నుంచి నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఈ ఆదర్శం ఆయన ఎక్కడ ప్రపంచానికి చాటాడంటే తాటక సంహారం జరగాలి, జరుగుతున్నది. రాముడు పాపం తాటకం సంపచ్చునా విశ్వామిత్రుడితో అన్నాడు. నీ క్షత్రియ వంశంలో పుట్టానే, చివరికి నేను స్త్రీని చంపటం కోసమా నా బాణప్రయోగం అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, రామా ముందు తాటకని చంపు, నేను తర్వాత చెప్తానన్నాడు. తాటక సంహారం అయిపోయింది. రామా నీ పయనంలో, నీ అయనంలో, నీ మార్గంలో, నీ ప్రయాణంలో తాటక సంహారంతో నీలో ఉన్న తామస గుణాన్ని సంహారం చేసుకున్నావు, నడుముందుకన్నాడు. వెళ్లేప్పటికీ అనేక బండరాళ్లు పడున్నాయి. రామపాదం సోకగానే అక్కడి నుంచి అహల్యాదేవి బయటకు రావటం మనకు తెలుసు కథ. ఆశ్చర్యపోయినాడు. మొదటిదేమో దుఃఖం, తాటకని చంపటం, అది సంహార క్రీడ అయిపోయింది. ఇక్కడ తను తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే ఒక రాతిలో నుంచి ఒక నాతి బయటకు వచ్చింది. ఆమె అహల్యాదేవి. ఆశ్చర్యపడి నమస్కారం చేశాడు. ఇదేమిటి అన్నాడు. అది సంహారమైతే రామా ఇది సంస్కారం అన్నాడు. సంస్కరింపబడింది ఒక రాయి జడత్వాన్ని కోల్పోయి చైతన్యాన్ని పొంది తన రూపాన్ని పొందింది గనక మార్పుకి నువ్వు కారణమవుతున్నావు, నీలో ఉన్న రజోగుణం పోయింది నడు అన్నాడు. అప్పుడే మిథిలానగరం నుంచి వర్తమానం వచ్చింది. జనక మహారాజు దగ్గర నుంచి యజ్ఞం చేస్తున్నట్టు, స్వయంవరం ప్రకటించినట్లు విశ్వామిత్రుల వారు ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు గనక శిష్య సమేతంగా రావాలి అన్నప్పుడు తీసుకుని వెళ్లటం, రాముడు శివధనుస్సుని భంగం చేయటం, అమ్మవారిని వివాహం చేసుకోవటం. దాంతో విశ్వామిత్రుడు ఒక మాట వింటాడు, తాటక సంహారంతో తామసం పోయి అహల్యా శాప విమోచనంతో సంస్కారము జోడై సీతా పరిణయంతో రామా నువ్వు పూర్ణ పురుషుడే అయినావు, గృహస్థాశ్రమ ధర్మాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించు, నా పాత్ర ఇక్కడికి ముగిసింది. మళ్ళీ మనకు విశ్వామిత్రుడు కనిపించడు. సీతా కళ్యాణ అనుసంధానంతో అయింది, అయిపోయింది. అంటే రాముడు ఆదర్శం ఎక్కడుంది ఇక్కడ అంటే, జనకుడంటాడు 2-3 ముహూర్తాలలో మొదటి ముహూర్తానికే మీ వివాహం చేసేస్తాను అంటాడు జనకుడు. రాముడంటాడు, నా తల్లిదండ్రులకు చెప్పకుండా మనకు ముహూర్తం ఉన్నది కదా అని రేపే చేసుకోను, నా తల్లిదండ్రులకు వర్తమానం పంపండి, వారు వస్తారు, వారి సమక్షంలో నేను వివాహం చేసుకుంటానన్నాడు. ఇది ఆదర్శం. అంటే తల్లిదండ్రులకి అగ్రతాంబూలమిచ్చాడు రాముడు. ఏదో సీతమ్మ వారు దొరికింది కదా, శివధనుస్సు నేనే గెలిచేశాను, నే జగదేక వీరుణ్ణి అని ఆయన అనుకోలే, లోకం అనుకుంది. కానీ ఆయన ఏమన్నాడు, నేను దశరథరాజు కుమారుణ్ణి, ఐ ఓ లాట్ టు మై ఫాదర్, ఆయన్ని రానివ్వండి, మా వశిష్ఠుల వారు రావాలి, అవేమీ లేకుండా వివాహం ఎట్లా అన్నాడు. ఆదర్శంలో రాముడు చూపిన ప్రప్రథమ ఆచరణ అదే. ఇక ఆ తర్వాత రాముడితో మాట్లాడుతూ, రామా, జీవితమంతా నిన్ను పొందేదాకా చాలా కష్టం పడ్డాను, ఎప్పటికన్నా తల్లినవుతానా, మాతృత్వం నాకు సిద్ధిస్తుందా అని, నీ వంటి కొడుకు పుట్టాడయ్యా నా కడుపు పంటగా, చాలా ఆనందంగా ఉంది, నీ తండ్రి ఈ సంతానం కోసమే నన్ను కాదని ఇంకా ఇద్దరిని చేసుకున్నా దాన్ని నేను భరించాను అని చెబుతూ ఉంటుంది ఆమె
కౌసల్యాదేవి.
చెప్తుంటే రాముడు అంటాడు, అమ్మా, ఏది శాశ్వతం, ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో అట్లా జరుగుతూ ఉంటాయి, ఇది వేళ ఇట్లా జరగాలి, జరిగింది, ఈ ఆనందంలో మనం ఉందాం అంటాడు. అంటే ఈ మనస్సు, ఈ ఆదర్శం ఎక్కడ, అవునా నా తండ్రి ఇలాంటి వాడు అనలేదే, జరిగిన దాన్ని చూస్తూ ఉందామన్నాడు. ఈ ఆదర్శాన్ని చివరి వరకు నిలబెట్టుకున్నాడు. ఇది ఎక్కడ నుంచి సిద్ధించిందంటే ఆచార్యులైనటువంటి వశిష్ఠుల వారి బోధ ఆయనకు ఆ రోజున అక్కడికి వచ్చింది. ఏది ఆదర్శవాదంగా, ఏది ఒక థీసిస్ గా, హైపాథీసిస్ గా వినపడిందో ఇవాళ ఆచరణాత్మకమైన విధానమైంది. ఇక ఎప్పుడైతే వివాహం అవుతుందో వ్యక్తులతో పరిచయాలవుతాయి, నెమ్మది నెమ్మదిగా జీవన ప్రయాణం సాగాలి, అది ఎటు వెళుతుందో ఎవరికీ తెలియదు, నిజంగానే అన్నట్లుగానే ఆయన అడవులకు వెళ్లాల్సి వచ్చింది కదా. వెళ్లాల్సి వచ్చినటువంటి వేళ పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి మంగళ స్నానం చేసి సీతమ్మ వారు ఆమె గదిలో, రాముల వారు ఆయన గదిలో కూర్చొని ధ్యానంలో ఉండమన్నారు. రేపు పొద్దున మీకు పట్టాభిషేకం అని చెప్పారు. పట్టుబట్టలు, చీని చీనాంబరాలు, నగలు అన్ని వచ్చినాయి, కిరీటం తయారు చేశారు. ఇక చేయటం పట్టాభిషేకం చేయటమే తెల్లవారితే, కానీ ఆ రోజు రాత్రి ఆయనకి ధ్యానం సాగలే, తల్లి దగ్గరకు పోలే. తల్లి దగ్గరకు పోతే ఏమనేదో తెలియదు గనక కైక దగ్గరికి వెళ్లి, అమ్మా నాకు ధ్యానం కుదరటం లేదన్నాడు. ఆమెకు తెలుసు దైవ రహస్యం, ఏమన్నదంటే, దేవతలు ఏం చెప్తున్నారో ఆ మాట విను, నువ్వు నిమిత్త మాత్రుడుగా నీ గదిలో నువ్వు కూర్చో అంది తల్లి ఆదర్శం ఆయనకి. మారు మాట్లాడలే, నేను నీ దగ్గర చనువు ఎక్కువ, నీ దగ్గర ఉంటాను, నాకు భయమేస్తున్నదని అనలే, తల్లి చెప్పింది, కైక తల్లిగా భావించాడు ఆయన. వెళ్లాడు, కూర్చున్నాడు. తెల్లవారేపటికి, నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు అరణ్యాలకు వెళ్లాలి, రెడీ అవ్వమన్నారు. పట్టు చీరలు ధరించటానికి ఆయన మనస్సు ఎలా సిద్ధపడిందో నార చీరలు కట్టుకోవటానికి కూడా అంతే సిద్ధమైంది. ఎక్కడ ఒక్క ఆదర్శం అంటే అది ఆచరణ. అప్పుడు ఈ నార చీరలు కట్టుకోవటానికి ఆ సమయంలో ఆయన ఒంటి నిండా ఒక రాజకుమారుడికి ఉండే ఆభరణాలున్నాయి, కర్ణ కుండలాలు, చేతికి కడియాలు, పట్టీలు అన్నీ ఉన్నాయి, మళ్ళీ కొన్ని హారాలు. సుయజ్ఞుడు అనేటువంటి తన స్నేహితుడిని గుర్తు చేసుకున్నాడు రాముడు. సుయజ్ఞుడిని పిలిపించమన్నాడు. సుయజ్ఞుడు తన క్లాస్మేట్, బ్రాహ్మణుడు. సుయజ్ఞుడు రోజు యజ్ఞం చేస్తాడు, వాడు అగ్నికార్యం చేస్తాడు. నేను మళ్లీ 14 ఏళ్లవుతుంది మిత్రమా, నీ యజ్ఞ కార్యక్రమాలు, నీ దైనందిన కార్యక్రమాలు, నిత్య నైమిత్తిక ధర్మాలు నిర్వర్తించాలి అంటే నీకు డబ్బు కావాలి, నీకెవరిస్తారు, ఇక్కడ నేనే లేను కదా, కనుక ఈ క్షణాన నా శరీరం మీద ఏ ఆభరణాలున్నాయో వాటి మీద నాకు అధికారం ఉన్నది కనుక అవన్నీ నీకు ధారబోస్తున్నానని ఇచ్చేశాడు. ఇది ఆదర్శం. ఆదర్శం ఈ డబ్బంతా లోపల పెట్టి కోశాగారంలో ముట్ట చెప్పి ఓ చిట్టి తీసుకుని ఆయన వెళ్ళలే. ఆ ధర్మాచరణ కోసం ఈ ఆభరణాలు ఎవరికి ఉపయోగపడతాయో ఆలోచించాడు, సుయజ్ఞుడికి ఇచ్చాడు. ఆచరణవాదం అయిందిగా, ఆదర్శం ఆచరణగా రూపుదిద్దుకున్నదిగా. ఇక ఇట్లా గనక వెళ్లినట్లయితే రాముడి కథ విస్తృతమైంది గనక స్థాళీపులాక న్యాయంగా మనం కొంత విచారణ చేద్దాం, అక్కడక్కడా స్పృశిస్తూ వెళ్దాం. అసలు రామాయణం అంతా ఆదర్శ కథే, ఆదర్శ ప్రమాణం అది. అందుకే భారతీయుల యొక్క జాతి సంపద అది, మన నవనాడులలో మన రక్తంలో జీర్ణించుకుపోయిన కథ రాముడి కథ. రాముడు జీర్ణించు, మన శ్వాస నిశ్వాసలు రాముడే కాబట్టి అటువంటి ఆ రామత్వాన్ని ఆయన తన వెంట ఉన్న లక్ష్మణస్వామిని ఆదర్శం. మామూలు ఆదర్శం ఏమిటి, భార్య తన వెంబడి ఉండాలి, అది ఆదర్శం కదా. ఆనాటి కుటుంబ వ్యవస్థలో సీతమ్మ వారితో ఏమన్నాడంటే, అక్కడ పురులుంటాయి, ఎలుగుబంట్లుంటాయి, రాక్షసులుంటారు, నువ్వు తట్టుకోలేవు, జనక మహారాజు ముద్దుల పట్టివి నువ్వు, ఇక్కడ మా అమ్మలు ముగ్గురున్నారు, నువ్వు అంతఃపురంలో భద్రంగా ఉండు, ఇట్టే ముగించుకొని నేను వస్తాను అంటే, సీతమ్మ వారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని వీళ్ళు చెబుతున్నాం ఆదర్శవాదం, ఆమె ఏమన్నదో తెలుసా, నా జనకుడు నా తండ్రి జనకుడు గనక ఈ మాటలు వింటే ఇంత పిరికి రాముడికిచ్చానా నా జానకి నేను అనుకూడా, పురులు సింహాలు ఎనుగులు రాక్షసులు ఎవరు ఉండని వాళ్లు నీ ముందు బలాదూరు, అసలు వాళ్లనంతా నువ్వు సంస్కరించడానికి వచ్చిన వాడివి, నేను నీతో కూడి ఉన్నానయ్యా, అవన్నీ భయపడాలి గాని నేనెందుకు భయపడతాను నువ్వు ఉండగా అన్నది. ఆమె ఆదర్శవాదం రాముడితో ఆచరణవాదమేంటి, రాముడి ఆదర్శ కుటుంబ వ్యవస్థ పట్ల ఆదర్శవాదం భార్యతో కలిసి వెళ్లటం ఆచరణవాదమైంది. ఇక తమ్ముడు, తమ్ముడిని కూడా ఆయన వెళ్లమనలే, దశరథ మహారాజు లక్ష్మణుని వెళ్లమని చెప్పలేదుగా రాముడికే వనవాసం. ఆయన అన్నాడు, అన్న నాకు బహిప్రాణం కాదు నా ప్రాణం, నా అన్న ఎక్కడ ఉంటే నేనక్కడ. భార్య దగ్గరికి వెళ్లాడు. ఆదర్శవాదం అన్నగారితో ఉండటం ఆదర్శవాదం. లక్ష్మణుని ఆచరణవాదం ఏమిటంటే భార్య దగ్గరికి వెళ్లి, ఇలా 14 సంవత్సరాలు నేను మా అన్నతో వెళ్తున్నా, ఆ రోజు అనుజ్ఞ తీసుకునేవాళ్లు, నీకు చెప్తున్నాను అన్నాడు. ఆమె ఏమన్నదంటే, తప్పకుండా వెళ్లాలి మీరు, తండ్రి తర్వాత అన్నగారే మీకు తండ్రి, కాని 14 ఏళ్లు మీరు వారితో ఎందుకు వెళుతున్నారు, మీ అన్నని మీ వదిలిని మీరు రక్షించుకోవాలి కాపాడుకోవాలి, పగలు రాత్రి అనేది లేకుండా నిద్ర అనేది లేకుండా విశ్రాంతి లేకుండా మీరు వాళ్లతో పడుకుంటే వాళ్లకు అపాయం జరిగితే చూసుకునేది ఎవరు, కనుక రాత్రులంతా కూడా మీకు నిద్ర రాకుండా ఉండటానికి 14 సంవత్సరాలు యోగ నిద్రలో నేనుంటా, ఆ ప్రభావం చేత మీకు నిద్ర లేకుండా నిద్ర అనే ఊహే రాదు మీకు గడపండి. ఇది ఆదర్శవాదం నుంచి ఆచరణవాదం ఊర్మిళాదేవి. సుమిత్రాదేవి దగ్గరికి వెళ్తే ఆమెమన్నదంటే, రాముడితో ఉండటం కంటే స్వర్గం ఇంకోటి లేదు నాయన, నీ అన్నని సేవించు అన్నది. ఇవి ఈ కాలంలో మనం నేర్వవలసిన విధి. సవతులు కొట్టుకునే వేళ, కానీ ఆ ముగ్గురు సమన్వయ రీతిలో జీవితాన్ని సాధించుకున్నారు. అలాగే సీతాపహరణం జరిగినప్పుడు రాముడు దుఃఖించాడు కాని ప్రకటన చేయలే. లక్ష్మణస్వామి రావణ సంగ్రామంలో మూర్ఛపోయినప్పుడు, ఇంకా సంజీవని పర్వతాన్ని తేవటానికి హనుమంతుడు వెళ్లిన వేళ ఒక్క మాట అనుకుంటాడు వాల్మీకి రామాయణంలో, సీత లేకపోతే ఎలాగోలా జీవితాన్ని గడుపుతా, లక్ష్మణ నీ వంటి తమ్ముడు లేకపోతే నే గడపగలనా అంటాడు. ఆచరణవాదం ఆచరణ. అందుకని యుద్ధం మధ్యలో హనుమంతుణ్ణి పంపించారు సంజీవ పర్వతాన్ని తేవటానికి. వెళ్లినప్పుడు ఆ సంజీవ పర్వతం హనుమంతుడి చెవులో మాట చెబుతుంది, నీ పిచ్చి కాని ఎందుకయ్యా, ఆ రాముడు ఎవరనుకుంటున్నావు, పరమాత్మ ప్రాణం ఇవ్వగలిగిన వాడే అక్కడున్నాడు, ఇక మేమా ఆయన్ని దర్శనం చేయటానికి ఆయన దర్శనం ఇప్పించడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నావన్నాయి చెట్లు పుట్టలు చిన్న చిన్న పిట్టలు. ఎందుకంటే ఆయనకి సంజీవి పర్వతాన్ని వెతికి ఇది ఇదే అని నిర్ణయించుకునే టైం లేదు, లైఫ్ సేవింగ్ డ్రగ్ అంటామే మొత్తం పెకలించి పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, హనుమంతుడి ఆదర్శవాదం, నా స్వామి ఆనందంగా ఉండాలి, నా స్వామికి దుఃఖానికి లక్ష్మణుడు కారణం కాకూడదు, ఈయన మూర్ఛపోయినాడా మరణించబోతున్నాడా మాకు తెలియదు, కానీ మా రాముడు ఏదో దుఃఖంలో మాత్రం ఉన్నాడు, ఆయనకు ఆనందాన్ని నేను ఎలా ఇవ్వాలి, ఇదిగో ఇలా నా భుజబలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు అణిమాది సిద్ధులు నా దగ్గరున్నాయి, నేను వెళ్తానన్నాడు. అంటే ప్రతి చోట అలాగే చాలా ఇంకా పరమ పవిత్రమైన సన్నివేశాలున్నాయి. దశరథ మహారాజు పిల్లల్ని కనాలి పిల్లల్ని పొందాలి అని కదా పుత్రకామేష్టి యాగం చేశాడు, చేస్తే కదా ఒకడికి బదులు 4 వచ్చారు. కాని దశరథ మహారాజు మరణించిన వేళ రామలక్ష్మణులిద్దరూ అడవిలో ఉన్నారు, భరత శత్రుఘ్నులిద్దరూ మేనమామ దగ్గరున్నారు, కొడుకులు 4లో ఒక్కళ్ళేడు దగ్గర, తర్వాత భరతుడు రావటం అది కథ. అయితే రాముడికి తెలిసింది దశరథ మహారాజు మరణించాడు అని, అంత్యక్రియలు తాను చేయాలి జ్యేష్ఠకుమారుడిగా తన కర్తవ్యం, అది ఒక ఆదర్శం, అది ఒక సామాజిక బాధ్యత. కాని ఆయన ఎవరికి చేశాడో తెలుసునా, తన సేవలో 2 రెక్కలు పోగొట్టుకున్న జటాయువుకి అగ్ని సంస్కారం చేశాడు, తన కోసం తన సర్వశక్తులు ఉండేవి రెక్కల్లోనే ఆ 2 ఇచ్చేశాడు రాముడు బాగుండాలి అని. అంతేగాక జటాయువు తన తండ్రి దశరథ మహారాజుకి స్నేహితుడు. తండ్రి స్నేహితుడు తండ్రి అంతటి వాడు, అది ఇప్పటికీ ఉంది. మా నాన్న ఫ్రెండ్ అంటే మా నాన్నతో సమానం అంటాం. కనుక ఆయన అగ్ని కార్యం దశరథుడికి చేయలే, జటాయువుకి చేశాడు. అంటే ఆదర్శప్రాయమైనటువంటి ఒక మనస్సుని ఆచరణలోకి వచ్చేప్పటికీ ఈ జటాయువుకి చేస్తే మా నాన్నకి చేసినట్ట అనుకోలేదు, గాని చేసినట్లే అనుకున్నాడు. అలా ఈ భరతుడు కూడా మళ్లీ రాముడి దగ్గరకు వచ్చి రాముడి పాదుకలు తీసుకుని, నువ్వు లేకుండా నేను అయోధ్యానగరం వైపు నేను వెళ్లను. అంటే ఒక సోదరుడి ఆదర్శవాదం. అంటే అప్పటిదాకా శ్రీరాముడు తొడుక్కున్నవి రెండు పాదుకలవి. చాలా దూరం నడిచాడు ఆయన, బురదలో ముళ్లల్లో నడిచాడు. వర్ణనలన్నీ ఉన్నాయి. ఆయన వచ్చి ఏమన్నాడు, నాకు ఆ రెండు పాదుకలు ఇచ్చేస్తే నేను సింహాసనం మీద పెడతానన్నాడు. అంటే రాముడికి అవి కూడా లేవు, ఇచ్చాడు. ఏం మాట్లాడకుండా ఇచ్చాడు. ఆ భరతుడు ఏం చేశాడు, అయోధ్యానగరానికి వెళ్లలే, నందిగ్రామం దగ్గర ఆగాడు, సింహాసనం పెట్టాడు. ఝంకారం మగు సమగానములతో శైవాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞ దానములతో లావణ్య రేఖానితాంతంబైతను పాదుకాయుగమున్ ప్రోజ్జత్సింహపీఠంబుపై శంఖాపేతముగా ఉంచి రఘువంశస్వామిగా చూచుచున్. అంటే తాను తయారు చేసినటువంటి ఒక రెడీమేడ్ ప్రోజ్జత్సింహపీఠం, అంటే అది ఓ సింహాసనం తయారు చేసి, ఒరిజినల్ కాదు అది, అలాంటిది. రోజు సామగానం, ఎందుకంటే రాముడు వేదప్రియుడు, భగవంతుడు సామగానలోలుడు, సమవేదం చదివాడు, వచ్చిన వాళ్ళందరికీ దానం ఇచ్చాడు. ఏం దానం ఇస్తాడు, అరణ్యానికి అడవికి, అడవికి అయోధ్యకి మధ్యలో ఉన్నాడు, ఆయన దగ్గర ఆభరణాలు లేవు. శైవాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞ దానములతో ఆ శ్రీరామ పాదుకలకు అంటిన బురద ఎండిపోయి మట్టి రేణువులలో ఉంటే ఒక్కొక్క రేణువు విభూతిగా అనుగ్రహించట, అది దానమిచ్చాట. ఇది మేము ఇవ్వగలం ఈ క్షణాన అని. కాని దానం ఇవ్వకుండా పంపల. కాబట్టి ఆదర్శప్రాయమైనటువంటి ఒక భావన. ఇవాళ అన్న పోతే రాజ్యం ఎప్పుడొస్తుందా, తండ్రి పోతే రాజ్యం ఎప్పుడొస్తుందా, తండ్రి పోతే ఆస్తి ఎప్పుడొస్తుందా అనేటువంటి ఈ జాతి రాముడి కథలో ఈ మలుపులన్నీ కూడా గమనించి ఇలా చదవాలి రామాయణం. చదివితే మనకు అదేమిటో తెలుస్తుంది. వాలి సుగ్రీవులలో వాలివధ చేశాడు రాముడు, చెట్టుచాటు నుంచి చంపాడని, అది అధర్మ యుద్దమని అనంటే, వాలికి మహా వాడు శక్తివంతుడు, రాముడికి సుగ్రీవుడికి దుఃఖం ఒకటే, ఒకే కారణం. ఒకవైపు రమణిని పోగొట్టుకున్నాడు, రెండో వైపు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు ఇద్దరు. అదే సీతాదేవి దూరం అయిపోయింది, అయోధ్య దూరం అయిపోయింది ఈయనకి, తార కృష్కింధ దూరం అయిపోయింది సుగ్రీవుడికి. దుఃఖం కామన్ ఫ్యాక్టర్, కాని అది ధర్మంగా, ఇది అధర్మంగా జరిగింది. ఈ అధర్మాన్ని సరిదిద్దాలి అంటే అధర్మానికి కారణం ఎవరైతే ఉన్నాడో ఆ వ్యవస్థని నాశనం చేయాలి. దాన్ని రిప్రజెంట్ చేస్తున్నవాడు ఎవడయ్యా అంటే వాలి. కాబట్టి ఆ వాలికి ఇంకో శక్తి ఉంది, ఆకాశంలో గాలిలో ఉంగరాలు తిరుగుతూ తిరుగుతూ బాణాన్ని తప్పించుకోగలడు. కాబట్టి బాణం గనక డైరెక్ట్ గా గురిపెడితే వాడు ఒక చిన్న ఒక గంతు వేసి తప్పించుకోగలడని చెట్టు చాటు నుంచి ఆ బాణం మొన కనపడకుండా రాముడు వధించాడు. అది యుద్ధ క్రీడ, అది ఒక నీతి, అది ఒక ప్రయోగం. ఆ ప్రయోగం, రామబాణ ప్రయోగం వాలిని చేసినప్పుడు వాలి ఆనందపడ్డాడు. చివరిలో అంటాడు, ఇది అధర్మ యుద్ధం కాదు, నిజమే, ఇంకొకటి భార్యని నేను తీసుకురావటం ఏంటి, ఇంకోటి అనుభవించవలసిన రాజ్యభాగాన్ని సొంతం నేను కైవసం చేసుకోవటం ఏమిటి, నాకు నువ్వు వేసిన శిక్ష మంచిదే అని అంటాడు. కాబట్టి ఏది ఆదర్శవాదం అంటే రాముడికి ధర్మాన్ని నిర్వర్తించటం, ధర్మాన్ని రక్షించటం, అధర్మాన్ని తుంచటం, ఆ ఆచరణవాదం చేశాడు. అలాగే ఇంకా ముందుకు వెళ్లినట్లయితే విభీషణుణ్ణి తన సోదరుడితో సమానంగా చూశాడు. రావణవధ అయిపోయింది, అయిపోయిన తర్వాత రావణ బ్రహ్మ నిజానికి వధకి ముందు రోజున రావణుడి శరీరం నిండా గాయాలు ఉన్నాయి, చాలా దెబ్బతిన్నాడు రావణుడు. మామూలుగా గనక శత్రువు అటువంటి స్థితిలో దొరికితే చంపేస్తారు, కాని సూర్యాస్తమయం అయిపోయింది, రాముడు బాణప్రయోగం చేయలే. రావణుడి దగ్గరకు వెళ్లి, గాయాలతో నువ్వు చాలా అలసిపోయినావు, చాలా దెబ్బలు తిన్నావు, ఇవాళ రాత్రికి విశ్రాంతి తీసుకో, మళ్లీ రేపు యుద్ధం చేద్దాం, తయారైరా అని పంపించాడు. ఇది ఆదర్శవాదం. ఇదే ఈ ప్రపంచంలో ఈరోజు జరిగేదేనా, జరిగేది కాదు. రావణవధ అయిపోయింది, మండోదరి శోకిస్తూ వచ్చింది, రావణ శరీరం నేల మీద పడిపోయినది. అమ్మా, నీకు దుఃఖం కలిగించానని దుఃఖానికి నేను కారణం తల్లి అన్నాడు రాముడు. కాని ఉపశమనం ఇవ్వగలవు, ఇవ్వగలవా, ఇస్తావా అన్నది. ఏం కావాలి అన్నాడు రాముడు. నా మాంగళ్యాన్ని రక్షించు అంది. వాడు పోయాడు, పోయాడు, పోయాడు అంటే ఆవిడ మాంగళ్యం పోయినట్లే. అట్లాగేనమ్మా అన్నాడు. ఎట్లా? ధర్మ సందేహం కదా. ఆదర్శవాదంలో రావణుడు పోయాడు అనేది యథార్థం, మండోదరి తన మాంగళ్యాన్ని అడగటం సరేననటం అది యథార్థం. దీన్ని ఎలా చేశాడంటే, ఏ వ్యక్తి అయినా మరణించినప్పుడు 10 రోజుల వరకు మాంగళ్యం తీయరు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, రావణుడి శరీరాన్ని ఇప్పుడు దహింపజేయాలి, కార్యక్రమాలు జరగాలి, ఈ రావణ కాష్టం ఆరకుండా చూసుకోండి, ఆరిపోతే మాంగళ్యం పోయినట్లు లెక్క, అది ఆరనంత కాలం నీవు నిత్య సుమంగళిగా ఉంటావు అని ధర్మ సూక్ష్మాన్ని, ఆదర్శప్రాయమైన దాన్ని ఆచరణాత్మకం చేశాడు. అందుకనే ఇవాళ ఏదైనా ఒక తెగని సమస్య ఎన్నేళ్లైనా తెగదనకుండా రావణ కాష్టంలో సాగుతోందండి, ఇది ఇప్పుడే తీరేది కాదు అంటాం. అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత విభీషణుడు వచ్చాడు, రాముణ్ణి రాజ్యమే లుకోమన్నాడు. లంకా సామ్రాజ్యాన్ని, రామా నువ్వు పరదైవతానివి, నువ్వు అయోధ్యతో పాటు అరణ్యాన్ని జయించేశావు, 14,000 మంది రాక్షసులను చంపావు, కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని ఏలుకో అంటే లక్ష్మణస్వామి కూడా కాస్త ఊతమిస్తూ ఎలా ఉన్నదనుకున్నావు, స్వర్ణమయ్యి లంక, లంకంతా స్వర్ణమయంగా ఉన్నది రామా, అయోధ్యలో నేను ఎక్కడా చూడలే అని అంటే, అప్పుడన్నాడు, అపి స్వర్ణమయ్యి లంక, స్వర్ణమయంగా లంక అపి అయి ఉన్నప్పటికి కూడా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి కన్న భూమి కంటే స్వర్గం చాలా గొప్పదని అనుకోకు, స్వర్గం కంటే కూడా ఈ రెండూ గొప్పవి. మనం ఆరాధించటానికి తల్లి, అనుభవించటానికి మన రాజ్యం ఉంది, మన రాజ్యానికి మనం వెళ్లిపోదాం అన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆదర్శప్రాయమైన రామరాజ్యం ఏదో తెలుసిన, రాముడు అరణ్యవాసానికి బయలుదేరే సమయంలో నదీ తీరంలోకి అయోధ్యానగర ప్రజలంతా వచ్చారు. నీతో పాటు నువ్వు లేని ఈ ఊళ్ళో మేము ఉండమన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఊళ్ళో ఉన్నా మీకు రోజు కనిపించను కదా, మీరు రాముడు ఉన్నాడు అనుకుని, రాముడు ఎందు మనస్సు పెట్టుకుని మీరు చక్కగా జీవించండి, అంతే తప్ప అయోధ్యానగరాన్ని శ్మశానం చేయకండి అని చెప్తూ వెళ్లినందువలన, రాముడు లేని 14 సంవత్సరాలు అయోధ్యానగరంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి రామా అని పేరు పెట్టారు, మగపిల్లవాడికి రామ అని పేరు పెట్టారు. సంస్కృతంలో రామ పుంలింగం, రామ దీర్ఘం పెడితే స్త్రీలింగం, శివ శివాని, భవ భవాని దీర్ఘం ఉండాలి, దీర్ఘం ఉంటే స్త్రీ. కాబట్టి ఆడపిల్లలు పుట్టని, మగపిల్లలు పుట్టని సంతత రామనామ స్మరణంతో అయోధ్యానగరం మారుమోగింది గనక అది రాముడు లేని రాజ్యమైనా అది రామరాజ్యమైంది. రాముడు ఏలిన 11,000 సంవత్సరాలు ఇక్ష్వాకు వంశపురాజైన రాముడు ఏలిన రాజ్యం అది. అసలు రామరాజ్యం అంటే రాముడు కాంతారవాసం వనవాసం చేసిన 14 ఏళ్లు ప్రజలు దాన్ని రామరాజ్యం చేశారు. కనుక ఆదర్శవాదం ఆచరణవాదం కానిది ఎక్కడైంది? అటువంటి పురాణ పురుషోత్తముడు ఎవరన్నా ఉన్నారా అంటే, ఇగో శ్రీరామచంద్రుడు మనకు కనిపిస్తాడు. అది నాకు కథ. సత్యం ఇవాళ ఈ కాలానికి నిరూపణ ఏదంటే, నాకు నాటి సాకేతరాముడు ఎట్లాగో ఇవాళ సాయిరాముడు కూడా నాకు ఆదర్శమే. ఏది చెప్పారో, ఏది ఉపనిషత్ ప్రోక్తంగా ఉన్నదో, ఏది వేదోక్తంగా ఉన్నదో, ఏది ఐతిహాసికమైనటువంటి సనాతన ధర్మం ఏదైతే చెప్పబడిందో దానిని తూచా తప్పకుండా తాను ఆచరించి తన ఆవరణంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి చేత ఆచరింపజేసినటువంటి ధర్మ స్వరూపం ఏది అంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారే. ఆయనకన్నీ ఉన్నాయి, సర్వసిద్ధులు ఉన్నాయి, సర్వశక్తులు ఉన్నాయి, లౌకికంగా సర్వమైనటువంటి సంపద ఉంది, కానీ ఏనాడు దాని ప్రలోభానికి ఆయన లొంగలేదు. ఒక ఆదర్శప్రాయమైన, ఏది ఆదర్శమంటే ఈ కలియుగంలో లోపించినటువంటి ప్రేమని, శాంతిని, సత్యాన్ని, ధర్మాన్ని, అహింసని, ఇవన్నీ కూడా ప్రజలకు నేర్పాలి అనేటువంటి ఒక సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని 5 ప్రాణాలుగా ఈ ప్రపంచానికి, 5 ధర్మాలు ఒక్కటి కలిపి, ఈ 5 ఎక్కడ ఉంటాయో, ఈ 5ంటితో కలిపి ఎవరైతే మరొకరికి సేవ చేస్తారో దాని పేరే సేవ. సేవని ధర్మంగా, సేవని సత్యంగా, సేవ ద్వారా శాంతిని, సేవ ద్వారా ఆనందాన్ని, సేవ ద్వారా ధర్మాచరణ చేయండి అని ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేసినటువంటి ఆదర్శ ప్రభువు, ఆదర్శమూర్తి ఎవరంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఇది ఆదర్శానికి, ఆచరణకి. అట్లా మన యుగంలో చిన్న చిన్న అనేకమైనటువంటి కలాం గారు ఆదర్శప్రాయమైన వ్యక్తి, నిజాయితీ, కొంత గాంధీ గారు, అట్లాగే కొంతమంది జాతీయ నాయకులు, కొంతమంది సంఘ సంస్కర్తలు, కొంతమంది మహాకవులు, పోతన ఆదర్శప్రాయుడు. ఆయన కాలంలోనే శ్రీనాథుడున్నాడు, ఆయన భోగి, ఈయన యోగి. కాబట్టి భగవద్భక్తి ద్వారా సమాజాన్ని, ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని ఆచరణాత్మకం చేసిన వారు అన్ని కాలాల యందు ఉన్నారు, ఉంటారు. వాళ్లని అనుసరించేటువంటి ఒక విధానాన్ని మనం కూడా నేర్చుకోవాలి. వారు నడిచినటువంటి బాట ఆదర్శప్రాయమైనది, విచ్ ఈజ్ ప్రాక్టికల్, విచ్ ఈజ్ ఫాలోవబుల్ అండ్ యాక్సెప్టెడ్ బై టైమ్ అండ్ మెన్ అండ్ మనీ. అన్ని ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో వాటి అన్నింటి అంగీకారాన్ని పొందిన మార్గమే ఆదర్శ మార్గం. ఇవాళ ప్రపంచంలో ప్రేమ అనే మాట ఎన్ని యుగాలుగా వినిపించింది. అది ఇవాళ ప్రేమ అనగానే సత్యసాయిబాబా అనబడేటువంటి ఒక భావన సామాన్య జనుల్లో కూడా, సేవ అనగానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అంటున్నారు. ఎందుకని అంటే ఆయన అలా జీవించారు, ప్రపంచాన్ని ప్రేమించారు, కనుక ప్రపంచం ఆయన్ను ప్రేమించింది. ప్రపంచానికి ఏ అవతారము చేయనంత సేవ చేశారు, కనుకనే ప్రపంచమంతా ఈరోజు స్వామి ద్వారా మళ్లీ సమాజానికి సేవ చేస్తున్నది. గనక ఆదర్శవాదం ఒక మిథ్యావాదం కాదు, అది ఒక యథార్థవాదం, అది ఆచరణాత్మకమైనది. ఈ ఆదర్శవాదాన్ని, ఆచరణాత్మకమైన విధానాన్ని సమన్వయం చేసుకోమని మనకి రామాయణం చెప్తున్నది, అలాగే అనేక శాస్త్రాలు చెప్తున్నాయి. అన్నింటికంటే పరమోత్కృష్టమైనటువంటి కాలం సత్యసాయి భగవానుడు ఈ అవనీ సంచారంలో తాను సాగించిన 86 సంవత్సరాల ఈ ప్రామాణికమైన ఈ కాలం రాబోయేటువంటి కాలానికి ఆదర్శప్రాయమై ఒక మహాదిశానిర్దేశాన్ని చేస్తుందని గట్టిగా నేను నమ్ముతూ, ఆదర్శమంటే ముందు స్వామిని స్టడీ చేయాలి, స్వామిని గమనించాలి, స్వామిని అధ్యయనం చేయాలి, స్వామిని అనుభవించాలంటే వారు ఎలా జీవించారో అలా జీవించే ప్రయత్నం మనం చేయాలి. ఇది ఆదర్శవాదం ఆచరణాత్మకం చేయాలి అని, ఈ రెండూ నిజానికి భిన్నం కావని, ఆ రెండూ అంటే ఆదర్శం భావనని ఆచరణగా మార్చుకోగలిగినట్లయితే అది పూర్ణ సాఫల్యాన్ని పొందుతుందని మనం భావన చేస్తూ ఆదర్శ మార్గం కోసం మనం ప్రయత్నం చేయాలి.
చాలా చాలా చక్కగా చెప్పారు. నిజంగా అసలు ఎప్పుడైనా రాముడి గురించి, ఆదర్శం గురించి విన్నప్పుడు ఆ శరీరం రోమాలన్నీ లేచి నిల్చుంటాయి.
అవును,
అంతటి గొప్ప ఆదర్శం కాని ఆచరణ కాని, అదేవిధంగా మన స్వామి ఘట్టాలు జీవితంలో. అయితే నేటి మనిషి ఇవన్నీ విన్నంతసేపు చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం రాముడు దేవుడు కాదు మనిషే అని చెప్పుకున్నా కూడా మన మనసు ఒప్పుకోదు, లేదు ఆయన దేవుడు అంటుంది. మనిషిగా మనం ఇవన్నీ ఆచరిస్తూ ఆదర్శంగా జీవించగలమా? అలాంటి వాటికి ఏమైనా ఉదాహరణలు ఉంటే కాస్త చెప్తారా?
చాలా ఉన్నాయి, స్వామి జీవితమే మనకు ఉదాహరణ. మిగతావన్నీ ఎవరో రాసినవి, ఎవరో చూసినవి, ఎవరో అనుభవించినవి. మనం స్వామిని దగ్గరగా చూశాం. నా వరకు నేను 54 ఏళ్లు చూశా. అనేక పరిణామాలు అన్నింటినీ నేను, దాంతోపాటు మేమున్నాం, మనందరం ఉన్నాం. ఉన్నప్పుడు వారిని ఇందాక అనుకున్నాం, నిరాడంబర జీవితం, ఆదర్శవంతమైన జీవితం, సమయ పాలన ఒక ఆదర్శం. స్వామి ఈజ్ నోన్ ఫర్ ఇట్. క్రమశిక్షణ ఒక అద్భుతమైన ఆదర్శం, కట్టుబాటు ఒక ఆదర్శం, సమాజ సేవ కట్టుబాటు అదొక ఆదర్శం, అలాగే సమాజ శ్రేయస్సు ఒక ఆదర్శం, విశ్వమానవ సౌభ్రాతృత్వం ఒక అద్భుతమైన భావన. ఇవన్నీ మరి స్వామి తమ జీవన కాలంలో సాధించారు, సాధించి మనకు నిరూపించారు. అంటే ఏమీ లేకుండా పూర్ణ ఆనందంతో ఎలా ఉండాలో మనకు చెప్పేశారు. అన్నీ ఉండి కూడా ఆనందాన్ని ఎలా పొందలేరో కూడా నిరూపించారు. కాబట్టి మనం ఏ మార్గం ఎంచుకోవాలి? శ్రేయస్స ప్రేయస్స, శ్రేయో మార్గంలోకి వెళ్లాలి. నశ్రేయో నియమం వినా, శ్రేయస్సు లేదు రాదు నియమం గనక లేపితే. నియమం అంటే ఏమిటి? కన్విక్షన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, నిబద్ధత ఉండాలి, దీక్ష ఉండాలి, లక్ష్యం ఉండాలి, గమ్యం ఉండాలి, గుణం ఉండాలి. ఇదంతా గడిపితే ముందు మనం అనుకున్న ఆదర్శం అదే. ఆదర్శానికి ఉన్న సర్వ లక్షణాలు, సర్వ డైనమిక్స్, సర్వ డైమెన్షన్స్ ని స్వామి అనేక కోణాలలో మనకు ఆవిష్కరిస్తూ తీసుకుని వెళ్లారు. ఆయన దేనికి లొంగలేదు, ఎవరి ముందు చేయి జాపలేదు. తాను ఏ కార్యక్రమం చేయాలని తాను నిర్ణయించుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ తమ జీవితకాలంలో తమ కళ్లెదుట అయ్యేట్టుగా చూశారు. అపూర్ణమైనటువంటి ఆనందాన్ని ప్రపంచానికి చూపించి, చూడండి ఇదిగో నేను ఈ పుట్టపర్తిలో కూర్చున్నా, ఇది కుగ్రామం, మీ దృష్టిలో ఇది కుగ్రామం, ఇది దీన్ని మహానగరం చేస్తా, చేశారా లేదా? ఇవాళ ఆధ్యాత్మికమైనటువంటి సెంటర్ చేశారా లేదా? దీన్ని ఒక పూర్ణమైన మానవతా వేదికగా చేశారా లేదా? ఎలా చేశారు అంటే ఆ ఆదర్శం వెనక నిస్వార్థం ఉంది, ఆదర్శం వెనక ఒక ప్రేమ ఉంది. ఆదర్శాన్ని ఆచరణాత్మకం చేయటానికి కావలసిన ఇచ్చాక్రియా జ్ఞాన శక్తులు మూడు ఒక చోట ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉదాహరణలు మనం ఎక్కడెక్కడో వెతికి పట్టుకోవలసిన పని లేదు. స్వామిని మించిన ఉదాహరణ మరొకట్లేదు. మీ ఏ రంగం తీసుకోండి, నా దృష్టిలో స్వామి అధ్యాత్మ మరణానంతర సుఖాన్ని గురించి ఆయన చెప్పలే. జీవించి ఉన్న కాలంలోనే ఇహమేవ అని ఒక మాట ఉంది వేదంలో, ఇప్పుడే ఇక్కడే నౌ అండ్ హియర్. ఇవో ఈవేళ ఇక్కడ పుట్టాం, కొన్నాళ్లు ఉంటాం, ఏదో పోయే రోజు కూడా డిసైడ్ అయింది. ఈ మధ్యకాలంలో మనం ఎంత పూర్ణంగా, ఎంత ఆదర్శవంతంగా, ఆ ఆదర్శాన్ని ఎంత ఆచరణాత్మకంగా, ఆచరణాత్మకాన్ని ఎంత నిస్వార్థంగా, ఎంత సేవామయంగా, ఎంత ప్రేమపూరితంగా ఆ కాలాన్ని గడిపామో దాన్ని మించింది ఇంకేముంది. ఇవాళ స్వామికి బంధువులు కాని వాళ్ళెవరు, బంధువులు అయిన వాళ్ళెవరు, అందరూ ఆయన బంధువులే. అందరినీ మీరు నా శిష్యులనలేదు, నా బిడ్డలనలేదు, మీరంతా భక్తులు, భక్తులంటే కూడి ఉన్నవారు అని అర్థం. మీరు నేను, యు ఆర్ మీ, ఐఆమ్ యు, నువ్వు నేను ఒకటే అనేటువంటి ఒక అద్వైత భావనా భూమికని స్వామి తమ జీవితంలో అది ఒక ఆదర్శం. ఆదర్శాన్ని పైకి చెప్పినా నువ్వు వేరు నేను వేరు అన్నట్టు ఆయన ఎప్పుడూ లేరు. మన కష్టాన్ని కూడా తన కష్టంగా భావించారు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఒక మానవతావాదం ఆదర్శమైనట్లయితే, ఆ ఆదర్శాన్ని ఆచరణాత్మకం చేసినటువంటి వారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంతే.
చాలా చాలా సంతోషం. అసలు ఎన్నో చక్కటి విషయాలను ఈ రకంగా కూర్చి మా అందరికీ అందించినందుకు మీకు మా శ్రోతలందరి తరపున ధన్యవాదాలు.
సాయిరామార్పణ.
మనం ఇంతసేపు విన్నదానికి పరమార్థం ఏమిటి అంటే, విన్నాము వెళ్లాము తర్వాత రేపు ఇంకో కథ వింటాము, ఇంకో రామాయణం, ఇంకో భారతం, భాగవతం వింటామని కాదు. విన్నదాన్ని ఇదిగో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లు ఆచరణ ఆదర్శం ఆచరణ మార్గంలో పెట్టి మనం కూడా స్వామికి సంతోషం కలిగిస్తే మనం కూడా ఆదర్శం సాధించినట్లే. ఆ దిశలో మనందరం పయనించాలని స్వామిని మనసారా ప్రార్థిస్తూ సాయిరాం.
సాయిరాం.
శ్రోతలందరూ చక్కగా విన్నారు కదూ, మనందరం కూడా సత్యసాయి భగవానుడు అందించిన అనేక విషయాలను ఆచరిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మన జన్మను సార్థకం చేసుకోవాలని స్వామిని మరొక్కసారి మనసారా ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భవేన, రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ఈ యొక్క కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను listener@radiosai.org ద్వారా మాకు పంపగలరు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.